സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം.
ഐദവ അധ്യായം മൂടവ ശ്ലോകം.
ജ്ഞേയസ്സ നിത്യസന്യാസീ യോ ന ദ്വേഷി ന കാംക്ഷതി നിർദ്വന്ദ്വോ ഹി മഹാബാഹോ സുഖം ബന്ധാ പ്രമുച്യതേ
കൃഷ്ണ പരമാത്മ നിജമైన సన్యాసం అంటే ఏమిటి అని చెప్తున్నారు. ఎప్పుడైతే అర్జునుడు ప్రశ్నించాడో సన్యాసం కర్మయోగ ఈ రెండింటిలో ఒకటి చెప్పమని అడిగినప్పుడు కర్మయోగం అనేటువంటిది సాధనం, సన్యాసం అనేటువంటిది ఆశ్రమ ధర్మం, జీవన మార్గం. కనుక ఆ రెండింటి మధ్యలో మనకు ఎంచుకునే అవకాశం ఉండదు. కర్మయోగం ప్రతి ఒక్కరూ సాధన చేయాల్సిందే, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా. కనుక మూడు విధాలైనటువంటి పద్ధతులు చెప్పబడినాయి శాస్త్రంలో. అవి ఏమిటంటే, మానవుడు మోక్షాన్ని పొందడానికి, పరమ గమ్యమైనటువంటి మోక్ష పురుషార్థాన్ని పొందడానికి గృహస్థాశ్రమంలో ఉంటూనే జ్ఞానాన్ని పొందవచ్చు. గృహస్థాశ్రమంలో ప్రవేశించి గృహస్థాశ్రమంలోనే ఉంటూ శాస్త్రం చదువుకొని ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఇది మొదటి పద్ధతి. లేదా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా సన్యాసాశ్రమం తీసుకొని వేదాంత పఠనం చేసి మోక్షం పొందవచ్చు. రెండవ ఆప్షన్, బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే నేరుగా సన్యాసాశ్రమానికి అర్హత ఉంటుంది, తీసుకోవచ్చు. శాస్త్రం బాగా చదవాలి అనిపించినప్పుడు నేరుగా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళచ్చు. అక్కడ కూడా కర్మయోగ సాధన ఉన్నది. పంచమహాయజ్ఞాలు లేకపోయినా కూడా సన్యాసాశ్రమంలో ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కొన్ని. విదిశా సన్యాస ఆశ్రమంలో గురు శుశ్రూష ఇవన్నీ చెప్పాను. కనుక సాధనాలనేవి ఎక్కడైనా ఉన్నాయి. ఆశ్రమం మారచ్చేమో కాని సాధనాలు ఆ ఆశ్రమానికి తగినట్లుగా ఉంటాయి. ఇది రెండవ ఆప్షన్, నేరుగా సన్యాసం. మూడవ ఆప్షన్ ఏంటంటే, బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలో ప్రవేశించి కొంతకాలం తరువాత వానప్రస్థానికి వచ్చి మరికొంతకాలం తర్వాత సన్యాసాశ్రమానికి రావచ్చు. వయా గృహస్థాశ్రమ సన్యాసం. రెండవది ఏం చెప్పాను, సాక్షాత్తుగా నేరుగా సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా సన్యాసాశ్రమం చెప్పాము రెండవ విధం. మూడవ విధంలో ఏం చెప్తున్నాం, గృహస్థాశ్రమం ద్వారా సన్యాసానికి రావచ్చు. అంటే బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చి బ్రహ్మచర్యాత్ గృహీభూత్వా వనీభూత్వా తర్వాత సన్యాసాశ్రమం. ఇది శాస్త్ర రికమెండ్ చేసేది. యాక్చువల్గా శాస్త్రానికి అనువైనటువంటిది, శాస్త్రం ఎత్తుకునేటటువంటిది, ప్రోత్సహించే సన్యాసం ఏదంటే ఈ మూడవ సన్యాసం. మూడవ దాంట్లో చెప్పినటువంటిది అంటే గృహస్థాశ్రమంలో ఉండి కొంతకాలం తర్వాత నీకు ఇష్టమైతే చిన్నగా ముందు రంగు డ్రెస్సులన్నీ మార్చేసుకొని తెల్ల డ్రెస్సులోకి వచ్చేయి. చిన్నగా పసుపు రంగులోకో గంధం రంగులోకి వచ్చేసేయి, తర్వాత కాషాయ రంగులోకి వచ్చేసేయి అని చెప్పి చెప్తుంది శాస్త్రం. అది చాలా అనువైనటువంటిది, శాస్త్రబద్ధమైనటువంటిది, శాస్త్రం ప్రోత్సహించేటటువంటిది, మనిషి కూడా క్షేమం. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉండి అంత వైరాగ్యం వచ్చిన తర్వాత ఇంకా సన్యాసం రాక ఏమొస్తుంది మానసికంగా వచ్చింది. అయితే కాషాయం వేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పి వేసుకోవడం లేదు. అంతేకాని మీరందరూ కూడా సన్యాసులతో సమానమే. కాషాయం వేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒక రకంగా ఉంటుందనే కానీ మీరంతా మనసుక సన్యాసం ఆశ్రమాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం రావడమే కదా సన్యాసం అంటే శాస్త్రం ప్రకారం. ఎందుకంటే కుటుంబంలో ప్రవేశించిన తర్వాత ఆ కష్ట సుఖాలన్నీ చూసి చాలబ్బా అనిపించి వైరాగ్యం వచ్చినట్లే కదా, అది ఒక సన్యాసం. కనుక కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు ఇప్పుడు, అర్జున నిజమైన సన్యాసం రాగద్వేషాలు లేకుండా ఉండడమే నాయన. రాగద్వేషాలు లేకుండా ఉంటే నీకు మోక్షం వస్తుంది. అందుకని రాగద్వేషాలను తగ్గించుకో. నాకు ఇది చాలా ఇష్టం, ఇదంటే అస్సలు ఇష్టం ఉండదు అని ఇట్లా పెంచుకోవద్దు. ఈ వ్యక్తులంటే ఈ మనుషులంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళంటే కొంత ఇష్టం అండి, అంత ఇష్టపడను. అలాంటివన్నీ ఉంటే వాళ్ళు సన్యాసానికి అర్హులు కాదు. బాహ్య సన్యాసానికి అర్హులు కాదు, ఆంతర సన్యాసం వాళ్ళకు రాలేదు అని అర్థం. సన్యాసి ఏం చేస్తాడు, అందరినీ సమంభావంతో చూస్తాడు, సమంగా ప్రేమిస్తాడు, ఎటువంటి నిబంధనలు లేకుండా అందరినీ ఆదరంగా చూస్తాడు సన్యాసం మనస్సు ఉన్నవాడు. అదే చెప్తున్నారు చూడండి 3వ శ్లోకంలో, జ్ఞేయః సహ నిత్య సన్యాసి. సహ ఆ వ్యక్తి నిత్య సన్యాసి, ఎల్లప్పుడూ సన్యాసి, ఎల్లప్పుడూ సన్యాసి అని తెలుసుకో అర్జున. జ్ఞేయః తెలుసుకోవలసింది ఎవరు, ఎవరు ఆ సన్యాసి అంటే, యహ న ద్వేష్టి న కాంక్షతి. ఎవరైతే ద్వేషించాడో, ఎవరైతే కోరుకోడో. దేనిని కాంక్షతి అంటే కోరుకోవడం, నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అది చెయ్యాలి, ఇది చేయాలని ఒకటే తాపత్రయం. ఆ తాపత్రయం లేకుండా ఉండేవాడే సన్యాసి. ద్వేషం లేకుండా, దేని మీద, వేటి మీద, ఎవరి మీద ద్వేషం లేకుండా, నా ద్వేష్టి న కాంక్షతి అంటే ఎప్పుడు తృప్తిగానే ఆనందంగానే ఉంటాడు, ఉన్నదాంట్లోనే ఆనందంగా ఉంటాడు. నాకు ఇది చాలు, ఇంకేమీ వద్దు, ఏది పొందాలని, ఏది చూడాలని, ఎక్కడికి వెళ్ళాలని ఏది తాపత్రయం ఏమీ లేదు. ఎంత చూసినా, ఎంత నేర్చినా ఏముంది, ఒకనాటికి వల్ల కాటికి అని చెప్పి ఎవరో పాడారు. ఎంత చూసినా, ఎంత నేర్చినా, ఎక్కడికి వెళ్ళినా ఏముందండి చివరికి, మనిషి గుప్పెడు బూడిద అంటాం, చెప్తాం. కానీ అభిమానం, దేహాభిమానం, మనభిమానం, గృహాభిమానం, పుత్రాభిమానం, పుత్రి అభిమానం తగ్గడం లేదే. ఏమండి రక్త సంబంధం అండి అంటాం, పైగా పేగు కదండి, పేగు అంటే ఈ రక్తంలో నుంచి వచ్చాడు ఆ అభిమానం. మన అబ్బాయి అంటే, మన అమ్మాయి అంటే మనకు అభిమానం ఎక్కువ ఉంటుంది. పక్క వాళ్ళ పిల్లలంటే ఎందుకు ఉండదు, ఉండదు, మన పిల్లవాడు కదా, మన అమ్మాయి కదా. నేను నాది, తన మన అనే భావన, తనది మనది అనే భావన, తన మన అంటారు. నేను నాది, తన మన, అహం మమ అంటాం సంస్కృతంలో. నేను నాది అనేది సంస్కృతాన్ని తెలుగులో చెప్తే నేను నాది. నేను అంటే అహం, మమ నాది, మాది అంటే మాది అందరిది అనేటువంటి భావన. అవి లేకుండా ఉండడమే నిర్ద్వంద్వ. ద్వంద్వాలు ఉంటాయి మనిషికి జీవితంలో, జయం అపజయం, లాభ నష్టాలు, ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి జీవితంలో మనిషికి. ఒడిదుడుకులు లేని మనిషి లేడు. ద్వంద్వం అంటే అది. రాత్రి పగలు ఉన్నట్లుగానే, చీకటి వెలుగులు ఉన్నట్లుగానే కష్ట సుఖాలు ఉంటాయి మనిషికి. సినిమాలు పెడుతుంటారు పేర్లు, వెలుగు నీడలు, కష్ట సుఖాలు, ఇవన్నీ సినిమాల పేర్లు ఉంటాయి. సినిమాలు చూస్తాం కానీ ఆ సినిమా కథ కదండి, మనది నిజమైన జీవితం కదా అంటారు. శాస్త్రం అంటుంది ఇది కూడా ఒక కథే నాయన, అది మాత్రమే కాదు కథ, ఇది కథే, నీ జీవితం కూడా ఒక కథ. వెలుగు నీడల్లాగానే సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, జయాపజయాలు, మాన అపమానాలు, నిందలేస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. పొగిడినప్పుడు ఆహా అంటాం, నిందించినప్పుడు కష్టపడతాం. మనల్ని ఎవరన్నా ఏదన్నా నిందిస్తే, తిట్టినా కొట్టినా ఏదన్నా చేస్తే చాలా బాధపడతాం, మనస్సు విక్లమైపోతుంది, నిద్ర పట్టదు. కృష్ణ పరమాత్మ అంటున్నారు, వీటన్నింటిలో నుంచి ఎప్పుడు బయటకు వస్తావు నువ్వు? వచ్చినప్పుడే నీకు నిజమైన సన్యాసం వచ్చినది అని అర్థం. ఏం పొగుడుతుంటే ఆనందంగా తీసుకున్నావుగా, మరి నిందిస్తే ఎందుకు తీసుకోలేకపోయినావు? ఎవరినైతే పొగిడారో ఆ వ్యక్తిని దూషిస్తున్నారు, దూషించినప్పుడు మాత్రం బాధపడుతున్నావు. ఎప్పుడైతే పొగుడుతున్నారో, ఏమండి ఒక నాణ్యానికి రెండు పక్కలు ఉంటాయా ఒక ప్రక్కనే ఉంటుందా? బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. నాణ్యం కావాలి అన్నప్పుడు నాకు ఒక పక్కనున్న నాణ్యమే కావాలి, రెండో పక్క ఉండకూడదంటే వీలవుతుందా? వీలు కాదు. నాణ్యం తీసుకున్నామంటే దానికి రెండు పక్కలు ఉంటాయి. అదేవిధంగా జీవితం అనేటటువంటి నాణ్యం లాంటిది. నాణ్యం అంటే తెలుసా, కాయిన్. మనకి ఇంగ్లీష్లో చెప్తే కానీ తెలుగు అర్థం కాదు. ఇప్పుడు అలా ఉన్నాం, మోడర్న్. వెనకటి రోజుల్లో ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం కోసం చెప్పి తెలుగు చెప్పి కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడేవారు. ఇప్పుడు తెలుగు పదాలు అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ పదాలు చెప్తే అప్పుడు అర్థమవుతాయి. నాణ్యం, నాణ్యము అనే పదం ఎవరు వాడటంలా ఇప్పుడు? రూపాయి బిళ్ళ అంటారు చూసారా, కాయిన్ అంటే అర్థమైపోయింది ఈజీగా. మనకి ఇంగ్లీష్ బాగా వచ్చిందా లేదో తెలీదు. సరే వచ్చింది అనుకుందాం. సరే అదేవిధంగా జీవితంలో కూడా బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. బొమ్మ అంటే సుఖం, బొరుసు అంటే కష్టం. బొమ్మ బొరుసు జయాపజయాలు. వీటి అన్నిటి నుంచి బయట వచ్చిన వాడు నిర్ద్వంద్వ, ద్వంద్వాలకి అతీతంగా ఉన్నవాడు. అవి వచ్చినా సరే వస్తాయి పోతాయి. ఇవాళ పొగిడారనుకోండి, ఏముంది పొగిడితే పొగిడారు, ఎంతసేపు ఉంటుంది ఆ పొగడత కూడా? కాసేపు ఉంటుంది, ఆహా అనిపిస్తుంది కాసేపు, తర్వాత మామూలు అయిపోతుంది. ఎంత సూపర్ స్టార్ అయినా కూడా కొంతకాలమే కదండి, ఎవరు పర్మనెంట్ కాదు కదా, ఎవరు పర్మనెంట్ కాదు. తర్వాత ఇంకొక సూపర్ స్టార్ వస్తాడు, ఈయన పాత పడిపోతాడు. మనం ఎంతమందిని చూడలేదు, ఎంతమంది సూపర్ స్టార్లు పాత పడిపోలేదు? అప్పటికప్పుడు వాళ్ళకి ఫ్యాన్ ఉంటూ ఉంటారు, విసురుతూ ఉంటారు, ఫ్యాన్లలాగా విసురుతూ ఉంటారు. తర్వాత పాత పడిపోతారు. మనం చూడడంలాగా ఎంతమందిని చూడటం లేదు, అందరు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే కదా. ఏముంది ఈ జయాపజయాలు, ద్వంద్వాలన్నీ కూడా, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలన్నీ కూడా తాత్కాలికమే. దుఃఖం వచ్చినప్పుడు కూడా తాత్కాలికమే అని గుర్తుండాలి మనకు. దుఃఖం వచ్చినప్పుడు తాత్కాలికం కాకూడదు, శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం. దుఃఖం వస్తే మాత్రం శాశ్వతంగా ఉంటుందేమో అని భయపడతాం. తెలియజన్న వాళ్ళైతే ఏం చేస్తారు? సుఖం వచ్చినా కూడా శాశ్వతం కాదు, దుఃఖం వచ్చినా కూడా శాశ్వతం కాదు, అది పోతుంది, కొంతకాలమే ఉంటుంది. అందుకని దుఃఖం వస్తే ఇంకా పోదేమో, జీవితాంతం ఉంటుందేమో, అలా ఉండదు, అది పోతుంది. సుఖం వస్తే అదే పోతుంది. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే వివేకులు, వాళ్లే బుద్ధిశాలులు అంటాం. అది కనుక లేకపోతే బుద్ధి లేని వాళ్ళు అంటాం. బుద్ధి లేనివాడు అంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ మరి ఈ విషయం తెలియకపోతే బుద్ధి లేకపోవడమే కదండి. కనుక తెలుసుకోవడం వేరు, జీవితంలోకి అన్వయించుకోవడం వేరు. జీవితంలోకి అన్వయించుకున్నప్పుడే మనకు తెలిసిన విషయాలకి అర్థం ఉంటుంది, లేకపోతే దానికి అర్థం లేదు. నిర్ద్వంద్వ హే మహాబాహో, ఓ అర్జున, మహాబాహువులు కలిగినటువంటి ఓ అర్జున, ఇలా గనక ఉంటే ఏమిటి ప్రయోజనం అంటావా? బంధాతు సుఖం ప్రముచ్యతే, ఈ సంసార బంధము నుంచి సుఖంగా తేలికగా కష్టపడకుండా ప్రముచ్యతే బయటపడతాడు. ఈ జనన మరణ సంసార దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, అన్ని దుఃఖాలే కదండి. పంటి దుఃఖం, కన్ను దుఃఖం, కీళ్ళ దుఃఖం, కీళ్ళ నొప్పుల దుఃఖం, శరీర దుఃఖం, ఎంతకాలం ఎప్పుడు ఉంటుందో ఆరోగ్యం చెప్పలేం కదా. అన్నీ దుఃఖమే. మనిషికి పుట్టిన తర్వాత దుఃఖం అనుభవించడానికే కదా పుట్టాం. అప్పుడప్పుడు సుఖం అంతే. దుఃఖం 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 సుఖం, దుఃఖం 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 సుఖం, అట్లా సుఖం వచ్చి కనిపించిపోతూ ఉంటుంది. పోనీ ఆ సుఖంలో ఉన్నప్పుడన్నా సుఖంగా ఉన్నావు అంటే అది కాదు. దుఃఖం 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 సుఖం, ఆ సుఖం ఉన్నప్పుడు పోతుందేమో పోతుందేమో అని దుఃఖం. దుఃఖంలో దుఃఖమే, సుఖంలో కూడా దుఃఖమే. సుఖంలో ఉన్నా సుఖంగా ఉన్నావురా అంటే ఎక్కడున్నానండి, అది పోతుందేమో అని ఒకే దుఃఖంగా ఉంది అన్నాడు. అప్పుడు ఏమిటి అర్థం? దుఃఖం 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 చెప్పుకోవాలి. సుఖమే లేదు మనిషికి. చూసారా, అబ్బాయి ఊరి నుంచి వచ్చాడు అమెరికా నుంచి అనగానే సుఖం, ఆ సుఖంలో దుఃఖం ఉన్నదా లేదా? వారం రోజులకే వచ్చాడండి, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ వారం రోజులు ఆవిడ సంతోషంగా ఉంటుందా? ఆ వారం రోజులు దుఃఖమే. ఎందుకంటే ఫలానా రోజు వెళ్ళిపోతాడు, ఫలానా రోజు వెళ్ళిపోతాడు అని చెప్పి ప్రతిక్షణం అనుకుంటూ ఉంటుంది. వెనకటి రోజుల్లో లా కాదు కదా, బెజవాడ గుంటూరు వెళ్ళి రావడానికి, దగ్గర దగ్గర ఊళ్ళు వెళ్ళి రావడం కాదు కదా. ఇక్కడ అమెరికా వెళ్ళాడంటే ఎన్ని గంటల ప్రయాణం, ఎంత దూరం ఉంది, ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళాలి. కనుక వచ్చిన తర్వాత కూడా సుఖం లేదు. చూసారా, మనిషికి సుఖంలాగా ఉన్నది దుఃఖం. మనిషి ఎప్పుడండి సుఖంగా ఉన్నాడు? కనుక ఇలాంటి తెలుసుకున్నవాడు మనిషి ఎటువంటి రాగద్వేషాలు పెంచుకోకుండా ఈ ప్రపంచంలో అన్నీ కూడా అశాశ్వతమే, వాటిని వాటిగా చూసి తెలుసుకొని ఉపయోగించుకో అంతే. దయన్ని గురించి దేన్ని ఆశించకు. అటువంటి వ్యక్తి సంసారం నుంచి బయటపడతాడు, ఈ బాధల నుంచి బయటపడతాడు అనాయాసంగా, సుఖంగా. అంటే ఏమిటి? కష్టపడకుండా, ఎటువంటి కష్టం లేకుండానే హాయిగా ఉంటాడు. దుఃఖమే ఉండదు అతనికి. తర్వాత శ్లోకం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. కృష్ణ పరమాత్మ ఇక్కడ కొంతమంది అభిప్రాయం చెప్తున్నారు. ఆ అభిప్రాయం చెప్పి, ఆ అభిప్రాయం సరి అయినది కాదు అర్జున, నేను చెప్పేదే సరి అయినది విను అంటున్నారు. ఏమిటది అంటే సాంఖ్యం యోగం. సాంఖ్యం అంటే సన్యాసం, యోగం అంటే గృహస్థాశ్రమం. సాంఖ్య యోగం, సన్యాసము, వివిధిషా సన్యాసము మరియు గృహస్థాశ్రమము, ఈ రెండు కూడా సాంఖ్య యోగం. రెండు కాబట్టి ద్వివచనంలో ఉంది. ఈ రెండింటినీ బాలాహ పృథక్ ఇది ప్రవదంతి. బాలాహ అంటే ఇక్కడ పిల్లలు అని కాదు అర్థం. బాలాహ అంటే అవివేకులు, మూర్ఖులు, అజ్ఞానులు. బాలాహ ఏం చేస్తారు వాళ్ళు? పృథక్ ఇది ప్రవదంతి. ఈ రెండు వేరు వేరు అని చెప్తారు. సన్యాసాశ్రమం వేరు, గృహస్థాశ్రమం వేరు. సన్యాసాశ్రమం మోక్షాన్ని ఇస్తుంది, గృహస్థాశ్రమం బంధాన్ని కలుగజేస్తుంది. గృహస్థాశ్రమంలో ఉంటే అన్ని కష్టాలే, సన్యాసాశ్రమంలో ఉంటే ఏం కష్టాలుండవు, హాయిగా ఉంటారు వాళ్ళు, దేవుడికి దగ్గరగా ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉంటే మనందరం సంసారంలో బాధలు పడతాం, ప్రపంచంలో పడిపోతాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు, పృథక్ వేరే వేరేగా భావిస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళంతా అజ్ఞానులు, బాలాహ, అవివేకులు, మూఢులు, తెలివి తక్కువ వారు అని అర్థం, తెలివి లేని వాళ్ళు. అలా వేరు వేరు అని ఎవరు చెప్పరు. పండితాహన ప్రవదంతి, జ్ఞానులు వివేకులు తెలివి కలిగిన వాళ్ళు అలా చెప్పరు. గృహస్థాశ్రమం వేరు, సన్యాసాశ్రమం వేరు. సన్యాసాశ్రమంలో అయితే ఇది పొందుతాం, గృహస్థాశ్రమంలో పొందలేము. గృహస్థాశ్రమంలో పొందేది సన్యాసాశ్రమంలో పొందలేము, సన్యాసాశ్రమంలో పొందేది గృహస్థాశ్రమంలో పొందలేము. మోక్షం అనేటువంటిది విడివిడిగా జ్ఞానులు చెప్పరు. పండితాహ జ్ఞానులు న ప్రవదంతి, ఎందుకని చెప్పరు వాళ్ళు జ్ఞానులు. ఏకమపి ఆస్థితః సమ్యక్, ఏ ఆశ్రమంలో ఉండి అయినా కూడా ఒక్కటి సరిగా నువ్వు పాటిస్తే, ఏకమపి అంటే సన్యాసాశ్రమంలో ఉన్నా సరే గృహస్థాశ్రమంలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా కూడా విలువలు, ధర్మము, శాస్త్రం, వైదిక జీవనం, ఆచారము, అనుష్ఠానము ఎప్పుడైతే ఉంటుందో, ఏకమపి అంటే సన్యాసయోగము కావచ్చు, కర్మ అంటే గృహస్థాశ్రమము కావచ్చు, సన్యాసాశ్రమంలోనూ ఉండొచ్చు గృహస్థాశ్రమంలోనూ ఉండొచ్చు, ఏదో ఒకటి, రెండింట్లో ఉండలేము కదా, ఒకదాంట్లోనే కదా ఉంటాం. ఏదో ఒక్కటి సరిగ్గా చేస్తే చాలు నాయన అంటాను. చూసారా మనం కూడా, నాకు ఆ పని చెప్పు ఈ పని చెప్పు, నాయన నువ్వు అన్ని పనులు వద్దు కానీ ఒకటి సరిగ్గా చెయ్యి అంటాం కదా. ఒక్కటి సరిగ్గా చేయిన ఆయన అన్ని పనులు వద్దులే అని చెప్పు అంటాం. అందుకే కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. ఒక్క ఆశ్రమంలో సరిగ్గా జీవిస్తే చాలు, ఏదో గృహస్థాశ్రమంలో ఏం సాధించలేదు కదా అని చెప్పి సన్యాసాశ్రమానికి పోతే అక్కడ ఏమీ సాధించలేవు నువ్వు, అక్కడ ఏమీ సాధించలేవు. ఎక్కడ ఉంటే అక్కడ నీ జీవిత పద్ధతిని శాస్త్ర అనుగుణంగా జీవించడం నేర్చుకో. ఏకమపి ఆస్థితః సమ్యక్, చక్కగా ఈ రెండింటిలో ఏదో ఒకటి. గృహస్థాశ్రమంలో ప్రవేశించావా, హాయిగా పిల్లల్ని కని చక్కగా కుటుంబాన్ని చూసుకుని పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి కృష్ణ రామ అనుకుంటూ హాయిగా ఆనందంగా ఉండు, లేదా ఇవన్నీ నాకు వద్దండి, నాకేం కోరికలు లేవు, ఈ పిల్ల జిల్లా సంసారం, ఈ జంజాటం నాకు వద్దు, జంజాటం ఈ జంజాటం అంతా నాకు వద్దు, నేను హాయిగా సన్యాసం తీసుకుంటానంటావా, సరే పో వెళ్ళు, ఏదో ఒకటి సరిగ్గా చెయ్యి. సన్యాసం తీసుకుంటానని అక్కడికి పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మారిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూసి అక్కడికి పోయి, ఇట్లా కాకూడదు, ఏదో ఒకటి సరిగ్గా చెయ్యి. ఎందుకనంటే ఉభయోహో ఫలం విందతే, గృహస్థాశ్రమంలో ఉన్నాను మోక్షం పొందుతాడు, సన్యాసాశ్రమం తీసుకొని శాస్త్ర శ్రవణం చేస్తున్నాను మోక్షం పొందుతాడు. మన ఋషులందరు ఎవరు? గృహస్థులు. జనక మహారాజు ఎవరు? గృహస్థులు. అశ్వపతి మహారాజు గృహస్థుడు. అందరు గృహస్థులే. సన్యాసులు ఎక్కడో అక్కడ అట్లా ఉంటారండి. సమాజంలో సహజంగా విస్తారంగా మనం చూస్తున్నటువంటిది ఏ ఆశ్రమం అండి? గృహస్థ ఆశ్రమం. అదే చక్కని ఆశ్రమం. కనుక గృహస్థ ఆశ్రమంలో ఉండి జనకుడంతటి వాడు మోక్షాన్ని పొందాడు. రాజు వాల్మీకి, వశిష్ఠుడు, ఋషులందరూ ఉన్నారు చూశారా, అందరు గృహస్థులే. ఆ గృహస్థాశ్రమంలో ఉండి ఎలా తెలుసండి మనకు గృహస్థాశ్రమంలో ఉంటే జ్ఞానం వస్తుందని మీకు ఎలా తెలుసునంటే, ఉపనిషత్తులు చూడండి. ఆ ఋషులందరూ వాళ్ళ పిల్లలకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. తైత్రీయ ఉపనిషత్తులు చూస్తే భృగువల్లిలో భృగుర్వైవారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి అని చెప్పి భృగు తన తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు బ్రహ్మ విద్య చెప్పండి అన్నాడు. అంటే వరుణుడు జ్ఞాని, తర్వాత భృగు జ్ఞాని అయినాడు. అదే విధంగా చాందోగ్య ఉపనిషత్తులో చూడండి, ఉద్దాలకుడు తన కొడుకైనటువంటి శ్వేతకేతువుకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మ విద్యను బోధించాడు, తత్వం అసి అని చెప్పి బోధించాడు. అంటే ఆయన జ్ఞానే కదా. మరి అట్లా ఉపనిషత్తుల్లో మీరు ఎన్ని స్టోరీలైనా చూడండి, ఎంతమంది జీవితాలైనా చూడండి, అందరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రజలకి వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళే. యాజ్ఞవల్క్యులు గృహస్థుడే, మహాజ్ఞాని ఆయన. జనక మహారాజు యాజ్ఞవల్క్యుల వారి యొక్క సభలో ఉన్నప్పుడు యాజ్ఞవల్క్యుల వారు వేదాంతం పాఠం చెప్తూ ఉంటే జనక మహారాజు కూడా చదువుకుంటున్నాడు. చాలా మంది సన్యాసులు కూర్చున్నారు, జనక మహారాజు కూర్చున్నాడు. ఈ సన్యాసులందరికీ జనక మహారాజు ఈయనేం చదువుతాడు, ఈయనకి పెద్ద రాజ్యం అంతా ఉన్నది, ఈయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఈయనకి చాలా లంపట జాస్తి ఎక్కువ, జంజాటం ఈయనకే ఎక్కుతుంది జ్ఞానం అని చెప్పి అనుకుంటుండే వాళ్ళు ఆ సన్యాసులకి. కొంతమంది సన్యాసులకి గృహస్థులను చూస్తే కేవలం వీళ్ళ ఏదో సంసారంలో పడి కొట్టుకుంటున్నారు అనుకుంటుంటారు. చాలా హీనమైన భావం ఉంటుంది చాలా మందికి సన్యాసులకి, కొంతమందికి, కొంతమందికి అందరికి కాదు. గృహస్థాశ్రమంలో వాళ్ళని చూస్తే పలచన, ఏముంది సంసారంలో పడిపోయినారు అంటుంటారు. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళని ఏమంటారు సన్యాసులు, సంసారంలో పడిపోయినారంటారు. ఎందుకంటే గృహస్థులందరూ వచ్చి నమస్కారం చేస్తుంటారు కదా సన్యాసికి, ఆహా మీరు ఎంత ఎంత పెద్ద స్థితిలో ఉన్నారు, మీరు పై స్థితిలో ఉన్నారు అని చెప్పి పొగుడుతుంటారు సన్యాసిని. గృహస్థాశ్రమం వాళ్ళందరూ మేమంతా సంసారంలో పడిపోయినా అనుకుంటూ ఉంటారు. అది సత్యం కాదు. సన్యాసాశ్రమంలో ఉండి కూడా జంజాటంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సన్యాసం తీసుకొని కూడా జంజాటం, మనస్సులో జంజాటం పడేవాళ్ళు ఉన్నారు. అలాగే జనక మహారాజుని చూసి సన్యాసులందరూ యాజ్ఞవల్కుల వారి దగ్గర చదువుకునేటప్పుడు వాళ్ళందరూ అనుకునేవారట, ఏమిటి ఈయన పెద్ద అనుకుంటుండేవాళ్ళు. అది యాజ్ఞవల్కుల వారికి తెలిసింది, జనక మహారాజు అంటే చాలా సులకన వీళ్ళకి, గృహస్థుడంటే సన్యాసులకి. అదేవిధంగా కొంతమంది గృహస్థులకి కూడా సన్యాసులంటే పలచన, ఏముంది పని పాట లేకుండా ఉంటున్నారు వీళ్ళు, కష్టపడకుండా సంపాదించకుండా ఊరికే దేశ దిమ్మురులాగా తిరుగుతున్నారనేటటువంటి పలచన భావం గృహస్థులకు కూడా సన్యాసుల మీద ఉంది. కొంతమందికి, అందరికీ కాదు, ఆ భావన తప్పు. వీళ్ళ మీద వాళ్ళకి ఉండకూడదు, వాళ్ళ మీద వీళ్ళకి తులకన భావం ఉండకూడదు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు ఏం చేశారంటే వీడి సన్యాసులందరికీ ఒక పాఠం నేర్పాలి, గృహస్థుడంటే ఏమిటో అంత తేలికగా పలచనగా తీసుకోకూడదు, జనక మహారాజును ఎప్పుడూ కూడా ఆత్మచింతనలోనే ఉంటూ ఉంటాడు, రాజ్య కార్యాలు చేస్తున్నా కూడా భగవత్ చింతన ఆత్మజ్ఞానాన్ని గురించే చింతన చేస్తాడు. అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజు కోసం ఎంత విద్యని ప్రేరేపించి మీరు సన్యాసం తీసుకోవచ్చు కదా అని అంటాడు అష్టావక్రుడు. అంటే సన్యాసం ఎందుకు, అసలు సన్యాసం లేకపోయినా నేను బ్రహ్మాన్ని అంటాడు జనక మహారాజు. దానికోసం సన్యాసం తీసుకోవాలా ఏమిటి అంటాడు. అంతటి గొప్పవాడు జనక మహారాజు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు వీడికి పాఠం నేర్పడం కోసం ఒకరోజు ఆయన ఒక కల్పన చేశారు. ఏం కల్పన చేశారంటే మిథిలా నగరం అంతా తగలబడిపోతుందని చెప్పి ఎవరో వచ్చి చెప్పారు. జనక మహారాజు మిథిలా నగరాన్ని పాలిస్తున్నాడు కదా, మిథిలా నగరం అంతా తగిలబడిపోతుంది అని అన్నారు. అంటే ఈ సన్యాసులు ఉన్నారు చూసారు, వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయినారు, మా ఇళ్ళు ఏమైనా తగలబడిపోతున్నాయేమో అని. వాళ్ళకి ఇళ్ళే ఉన్నాయి, గుడిసిలే కదా ఉండేది, ఆస్తిపాస్తులు ఏం లేవు, ఆ ఉన్న కుండ చట్టి అన్ని కూడా రక్షించుకోవడానికి అందరూ పరిగెత్తిపోయినారు. జనకుడు మాత్రం పాఠం వింటూనే ఉన్నాడు కదలకుండా. తర్వాత అక్కడికి పోయి చూస్తే మిథిలా నగరం తగలబట్టం లేదు, ఏమీ లేదు, బాగానే ఉంది. అలా కల్పన చేశారు గురువుగారు. వెళ్ళి చూస్తే వచ్చి కూర్చున్నారు, జనకుడు మాత్రం కదలకుండా అట్లాగే కూర్చున్నాడు. అంటాడు జనకుడు, మిథిలా నగరం ప్రదీప్తాయాం నమే కించన దహ్యతే అన్నాడు. మిథిలంతా తగలబడుతున్నప్పటికీ కూడా నన్ను ఏది దహించదు, ఆత్మనైన నన్ను అన్నాడు. అంటే మిథిలా నగరం అంతటి మీద కూడా అతనికి ఎటువంటి ఆ జనక మహారాజుకి అభిమానం లేదు. మిథిలా నగరం తన రాజ్యమని, తన యొక్క ఇదంతా కూడా తనదే అనే భావనే లేదు. కానీ ఈ సన్యాసులకి ఏమీ లేదు, వీళ్ళున్నది మిథిలా నగరంలో. ఎంత అభిమానమో చూసారా, వాళ్ళకున్నది చిన్న చిన్న ఏది కాషాయ వస్త్రం మీదనే అంత అభిమానం వాళ్ళకి. కనుక పాఠం నేర్పారన్నమాట గురువుగారు. జనక మహారాజు అంటే అంత తేలిక తీసుకోవాకండి, ఎంత వైరాగ్యం ఉన్నది ఆయనకి, ఎంత నిరభిమాని, ఎంతటివంటి జిజ్ఞాస ఉన్నది శాస్త్రంలో తెలిసిందా ఇప్పుడు అని ఒక్కసారి చూశారు. అంతే, వాళ్ళకి ఏం చెప్పలే, పైకి అర్థమైపోయింది వాళ్ళకి. నిజమైన సన్యాసి జనక మహారాజే, మనం కాదు అని వాళ్ళకి తెలిసిపోయింది. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అది మనసులో పెట్టుకొని ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. సాంఖ్య యోగౌ బాలాః పృథక్ ఇతి ప్రవదంతి, పండితాః న ప్రవదంతి. పండితులు చెప్పరు. ఎందుకంటే ఏ ఆశ్రమంలో ఉండి ఒక్క ఆశ్రమంలో చక్కగా పద్ధతిగా జీవిస్తే, సాధన చేస్తే ఉభయోహో విందతే ఫలం. సన్యాసి సన్యాసాశ్రమంలో ఉంటూ, సన్యాసి ధర్మం చేస్తూ ఉంటూ శాస్త్ర శ్రవణం చేస్తే జ్ఞానయోగంలో మోక్షాన్ని పొందుతాడు. గృహస్థాశ్రమంలో గృహస్థుడు ఉంటూ కర్మయోగం చేసి, కర్మయోగం ద్వారా జ్ఞానయోగ్యతను పొంది జ్ఞానానికి వచ్చి మోక్షాన్ని పొందొచ్చు. ఉభయోహో మోక్ష ఫలం విందతే. అర్థమైందా? అందుకని నువ్వు ఏమి కలిగి ఉన్నావని కాదు, అంటే మనం ఎన్ని పొందుతున్నాము, అది పొందుతున్నాము ఇది పొందుతున్నాము అని కాదు, మనం ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము అని కాదు, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను అనేది ముఖ్యం. నాకు ఇల్లుందా, వాకిలుందా, పొలాలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని లెక్క కాదు. నేను ఏ చింతనతో, ఏ ఆలోచనతో జీవిస్తున్నాను. హార్ట్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నా కూడా నేను ఎక్కడున్నట్లు, అడవిలో అరణ్యంలో ఉన్నట్లుగానే భావించాలి. అరణ్యంలోకి పోయినా కూడా మనసు గనక ప్రశాంతం లేకపోతే, వైరాగ్యం లేకపోతే అది పెద్ద సంసారం అవుతుంది. కనుక ఎక్కడ ఉన్నామని కాదు ముఖ్యం, ఎలా ఉన్నాము అనేది ముఖ్యం. తర్వాత శ్లోకం,
సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి.
క్రిందటి శ్లోకంలో చెప్పిన దాన్నే మరలా ఈ శ్లోకంలో దృఢపరుస్తున్నారు కృష్ణ పరమాత్మ. అంటే దృఢీకరణం చేస్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? యత్ సాంఖ్యై ప్రాప్యతే, ఏదైతే సన్యాసాశ్రమం తీసుకొని వివిధిషా సన్యాసం ద్వారా శాస్త్రం చదివి మోక్షం పొందుతారో, యత్ సాంఖ్యై ప్రాప్యతే, మోక్షాన్ని ప్రాప్యతే పొందుతారో, తత్ ఆ యోక్షము, ఆ పరమ మోక్షస్థానము, యోగై అపి గృహస్థుల చేత కూడా గమ్యతే పొందబడును, దాన్ని గృహస్థులు కూడా పొందగలరు. సన్యాసులు ఏదైతే పొందుతారో గృహస్థులు కూడా పొందగలరు. కృష్ణుడు గృహస్థుడా కాదా? ఆయన జ్ఞానియా కాదా? జ్ఞాని. అంటే గృహస్థులకి జ్ఞానం రాదు అంటే కృష్ణుడు అవుట్ అయిపోతాడు కదా. కనుక కృష్ణుడు జ్ఞాని అని మనం ఒప్పుకున్నామంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా జ్ఞానం వస్తుంది. అర్థమైంది కదా? అందుకని ధైర్యంగా ఉండాలి, మాకు జ్ఞానం వస్తుంది అనే ఆలోచనలో ఉండాలి. కాకపోతే కొంచెం సమయం ఎక్కువ దొరకదు. అది సన్యాసులకి సమయం ఎక్కువ ఉంటుంది, గృహస్థాశ్రమంలో ఉండే వాడికి ఎక్కువ సమయం ఉండదు. కనుక కృష్ణ పరమాత్మ ఏమన్నారు, నీకు సమయం లేకపోయినా కూడా నువ్వు చేసే పనులన్నీ నాకు అర్పించు, నువ్వు చేసే పనులన్నీ నాకు అర్పించు, నీ మనస్సుని నేను ఆత్మజ్ఞానానికి అనువుగా నేను తయారు చేస్తాను, నీ మనస్సులోకి ఆత్మజ్ఞానం వచ్చేటట్టుగా నేను కూర్చొని నీకు జ్ఞానదీపేన భాస్వత, జ్ఞాన దీపాన్ని నేను వెలిగిస్తాను అక్కడ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంతటి కరుణ చూడండి కృష్ణ పరమాత్మకి. గృహస్థులు అంటే మహాకరుణ, ఎందుకంటే ఆయన పార్టీ కదా. ఎందుకంటే గృహస్థుడు ఆయన పార్టీ అనే కాదు, గృహస్థాశ్రమంలో ఉండి అసలు ఈ జ్ఞానం పొందాలనే కోరిక రావడమే చాలా గొప్ప. తర్వాత గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఇన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకుని నేనేం చేయలేదు, మీరు అన్ని పనులు చేసుకుని వచ్చారా లేదా? అప్పుడు మీరు గొప్ప, నేను గొప్ప, మీరే గొప్ప. ఎన్ని పనులన్నీ సమదాయించుకొని ఇంటి దగ్గర అందరికి సమాధానం చెప్పి వచ్చారు. నేనెవరికి సమాధానం చెప్పాలి? తాళం వేసుకున్నాను వచ్చేసానంతే, నేనెవరికి సమాధానం చెప్పక్కర్లేదు. కనుక మీరే గొప్ప. అందుకని సన్యాసం అంటే ఏదో మనం చాలా గొప్ప అని భావించక్కర్లేదు. ఎక్కడ గొప్పతనం అనేది ఉన్నది? చింతన, ఆలోచన, అది కావాలి మనిషి. కనుక మన స్వభావం ప్రకారం, మన ప్రారంభ ప్రకారం గృహస్థాశ్రమంలోనో అయినా ఉంటాం, లేకపోతే సన్యాసాశ్రమం తీసుకుంటాం. సన్యాసాశ్రమం కూడా జాతకంలో ఉంటే వస్తుంది, అది లేకపోతే రాదు. ప్రారంభంలో ఉండాలి. ఈ పీఠాధిపతులందరూ కూడా నెక్స్ట్ సన్యాసి పీఠాధిపతి కోసం జాతకం చూస్తారు. అసలు వీడికి సన్యాసాశ్రమం అర్హత ఉందా లేదా అని చూసి ఆ జాతకంలో ఉంటే సెలెక్ట్ చేస్తారు. ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేయకూడదు. వాళ్ళ స్వభావం కూడా సన్యాసానికి తగినట్టుగా ఉన్నదా లేదా చూస్తారు. అంతా చూసి, స్వభావం చూసి, ప్రారంభం చూసి, జాతకం చూసి, ఇవన్నీ చూసి పీఠాధిపతులను ఎంచుకుంటారు. అంతేగాని అందరికీ ఆ ప్రారంభంలో సన్యాసం లేకపోతే రాదు. అది సన్యాసం నేను తీసుకోవాలనుకుంటే వచ్చేది కాదు, వద్దంటే ఆగేది కాదు. అర్థమైందా? కనుక ఇప్పుడు మనకి ఏ సన్యాసం కావాలి? ముఖ్యంగా ఆంతర సన్యాసం కావాలి, మానసికమైన సన్యాసాన్ని. మనస్సుకి కాషాయ వస్త్రం తొడగండి. మనస్సుకి కాషాయ వస్త్రాన్ని తొడగాలి. అంటే సన్యాసం ఎలా ఉంటాడో అలా మనం రంగు వస్త్రాలు వేసుకొని కూడా ఉండవచ్చు. అభిమానం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కోపతాపాలు లేకుండా, ఈర్ష అసూయలు లేకుండా సన్యాసి ఎలాగైతే ఉంటాడో గృహస్థాశ్రమంలో ఉండలేమా? జనకుడు లేడా? యాజ్ఞవల్కుల వారు లేరా? కృష్ణుడు లేడా? కనుక మేము ఉంటాం. ఇంకా సన్యాసం తీసుకోవాలంటే మాకేం అక్కర్లేదు. సన్యాసం తీసుకోకపోయినా కూడా మేము సన్యాసం లాగానే ఉన్నాం అని చెప్పగలగాలి. జనకుడిలాగా అలా చెప్పగలగాలి. అందుకని కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఏంటి పెద్ద సన్యాసం గొప్ప, ఏమిటి గృహస్థాశ్రమే గొప్ప అంటున్నారు చూడండి. ఎందుకంటే అర్జునుడికి మార్గదర్శనం చెయ్యాలి అందుకని. లేకపోతే అర్జునుడు వదిలిపెట్టిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అన్ని వదిలిపెట్టేసి కందమూలాలు తింటాను పోయి అడవులకు పోయి అంటున్నాడు. అందుకని పొగడాలి. ఇక్కడ స్తుతి చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యత్ సాంఖ్యై ప్రాప్యతే గమ్యం, గమ్యం ప్రాప్యతే, గమ్యం అంటే మోక్షం. తత్ యోగై అపి, గృహస్థుల చేత కూడా, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ చేత కూడా గమ్యతే, పొందబడచ్చు. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి, ఎవరైతే యోగము సాంఖ్యము రెండూ కూడా మోక్షానికి సాధనాలని తెలుసుకుంటారో, సన్యాసాశ్రమంలో ఉన్నా కూడా మోక్షాన్ని పొందవచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నా మోక్షాన్ని పొందవచ్చు అని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఈ విధంగా చూస్తారో ఈ విషయాన్ని, వాళ్లే నిజంగా వివేకులు. యహ పశ్యతి సహ పశ్యతి, వాడే సరిగ్గా సరి అయిన దృష్టి కలిగిన వాడు. పశ్యతి అంటే చూస్తాడు. చూడడం అంటే ఇక్కడ ఏమిటి? సరి అయిన దృష్టికోణం అదే. అంతేకాని సన్యాసం వేరు, గృహస్థులు వేరు. వీళ్ళకే మోక్షం వస్తుంది, వీళ్ళకి మోక్షం రాదని చూసేవాడికి సరి అయిన దృష్టి లేనే లేదు. వాళ్ళందరూ ఎవరు? బాలాహ అంటాడు కృష్ణ పరమాత్మ. అర్జున, హాయిగా ఉన్నావు గృహస్థాశ్రమంలో, నీ స్వధర్మం చెయ్యి, రాగద్వేషాలు పెట్టుకోవాకు, కర్మయోగం చెయ్యి, చిత్తశుద్ధి వస్తుంది, జ్ఞాన యోగ్యత వస్తుంది, నీకు గురువు వస్తాడు, శాస్త్రం వస్తుంది, మోక్షం వస్తుంది. అది ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడే ఎటువంటి ఇష్టాయిష్టాలు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ పని చేస్తూ భగవంతుడికి అర్పించండి అన్ని. అలా చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దేని మీద అభిమానం పెట్టుకోకూడదు. పిల్లల మీద కానీ, ఆస్తి మీద కానీ విపరీతమైన అభిమానం పెట్టుకుంటే సంసారంలో మునుగుతాం. సంసారంలో తేలుతూ ఉండాలి అంటే భగవన్ నామం, భగవత్ చింతన, కర్మయోగం అనేటటువంటి దాని మీద కూర్చున్నాం అనుకోండి, మునగదు ఈ సంసారం, పడవ మునగకుండా మనం దాటుతాం. అది తర్వాత శ్లోకం. సాంఖ్యై, ఇక్కడ సన్యాసులు అని అర్థం. సాంఖ్యులు అంటే యోగై అంటే గృహస్థాశ్రమం అని అర్థం. తురీయ ఆశ్రమం అంటాం. తర్వాత
సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగదః యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్చతి.
ఈ రెండు ఒకటైనప్పుడు సన్యాసం ఆశ్రమం జ్ఞానయోగ, గృహస్థాశ్రమం కర్మయోగ, ఈ రెండు ఒకటే ఎందులో ఉన్నా మోక్షం వస్తుందన్నప్పుడు మళ్ళీ కర్మయోగో విశిష్యతే అని ఎందుకన్నావు? సన్యాసాశ్రమంలో ఉన్నా మోక్షం వస్తుంది అర్జున, గృహస్థాశ్రమంలో ఉన్నా కర్మయోగం చేస్తున్నా మోక్షం వస్తుంది. జ్ఞానయోగం కర్మయోగం రెండు చెప్తావు. జ్ఞానయోగం సన్యాసులకి, కర్మయోగం గృహస్థులకి, ఇద్దరికి మోక్షం వస్తుంది. కాకపోతే ఇతని ఈయనేమో డైరెక్ట్ గా, ఆయనేమో కొంచెం వయా రూట్ సెక్ నో ఎక్స్ట్రా రూట్ అనమాట సాధన అని చెప్పి కర్మయోగ విశిష్యతే అన్నాడు. కర్మయోగం చాలా గొప్పది అని చెప్తున్నాడు జ్ఞానయోగం కంటే. ఎందుకు అట్లా చెప్పావు అని ప్రశ్న వస్తుంది కదా, దానికి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. రావచ్చు కదా, కర్మయోగో విశిష్యతే. ఎక్కడ చెప్పాడు విశిష్యతే? మొదటి శ్లోకాలు రెండో శ్లోకంలో చూడండి. సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే అన్నాడు రెండో శ్లోకంలో. రెండు మోక్షాన్నే కదా అయ్యా ఇస్తావు ఇస్తాయి, అట్లన్నప్పుడు మరి కర్మయోగం సంగృహస్థాశ్రమం విశిష్యతే ఎందుకనాలి అని అడుగుతున్నాడు. అది మాత్రం గొప్ప అంటున్నావు ఎందుకు? రెండు సమానమే అనొచ్చు కదా అనే ప్రశ్న వస్తుంది అర్జునుడికి మనసులో, వచ్చి ఉండవచ్చేమో అని కృష్ణ పరమాత్మే సమాధానం చెప్తున్నారు. చూడండి ఇందులో ఆరవ శ్లోకంలో, సన్యాసస్తు అయోగతః దుఃఖం ఆప్తుం. చదివాం కదా శ్లోకం. అర్జున, సన్యాసులకి, అర్జున అంటే మహాబాహో అని చెప్తున్నారు, మహాబాహో అయోగతః, మొదటి లైన్లో చివరి పదం అయోగతః అంటే కర్మయోగము చెయ్యని వాడికి, కర్మయోగము చెయ్యకుండా పంచమహాయజ్ఞాలు చెయ్యకుండా చిత్తశుద్ధి లేకుండా రాగద్వేషాలు పోగొట్టుకోకుండా మలినం మనసులో ఉంచుకొని కామక్రోధాలన్నీ ఉంటే మనసులో, అవన్నీ ఎందుకుంటాయి? కర్మయోగం చేయకపోవడం వలన ఉంటాయి. నిస్వార్థంగా కర్మ చేయకపోవడం వలన, నిష్కామంగా కర్మ చేయకపోతే ఇంకా మనిషిలో రాగద్వేషాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, ఈర్ష అసూయలు ఉంటాయి. వాళ్ళని ఏమన్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ? అయోగులు అన్నారు. అయోగతః వితౌట్ కర్మయోగ అని అర్థం. అయోగతః అంటే కర్మయోగము సాధన చెయ్యకుండా నిష్కామంగా కుటుంబంలోని వ్యక్తులకి, సమాజానికి, భగవంతుడికి నిష్కామంగా సేవ చెయ్యకుండా ఎవరైతే ఉంటారో, సన్యాసహాతు దుఃఖం ఆప్తు, అటువంటి వాళ్ళకి సన్యాసం పొందడం చాలా కష్టం. అర్జున, నేను ఎందుకు కర్మయోగ విశిష్యం గొప్పది అన్నానో తెలుసా? కర్మయోగం చెయ్యని వాడికి, చిత్తశుద్ధి లేని వాడికి సన్యాసాశ్రమం చాలా కష్టం. అక్కడికి పోయినా కూడా పోట్లాడతాడు, ఆశ్రమానికి వెళ్ళి కూడా అందరి మీద పోట్లాటలు పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, వాళ్ళని వీళ్ళని నిందిస్తుంటాడు. అక్కడికి పోయినా అదే చేస్తాడు. కాషాయ వస్త్రం వేసుకున్నా కూడా మనసులో శుద్ధి రాలేదు కదా, అందుకని చాలా కష్టం. దుఃఖం ఆప్తుం, దుఃఖం ఆప్తుం అంటే చాలా కష్టం సన్యాసం తీసుకోవడం. న్యాసః సన్యాసః, న్యాస ఇది బ్రహ్మ, బ్రహ్మహి పరహ. మహానారాయణ ఉపనిషత్తులో చెప్పబడింది. న్యాస అంటే అన్ని వదిలిపెట్టి బ్రహ్మమే, పరం బ్రహ్మమే జీవనం గమ్యం అనే అనుకోవడం, అది న్యాస అంటే సన్యాస. అలా అనుకోవడం అందరికీ సాధ్యం కాదు. చిత్తశుద్ధి లేకుండా కాదు, అయోగత కర్మయోగం చెయ్యని వాడికి చాలా కష్టం. సన్యాసం చాలా కష్టం. సన్యాస దుఃఖం ఆప్తుం అయోగత. రెండవ లైన్ యోగయుక్త ముని బ్రహ్మ. అలా కాకుండా కర్మయోగం చేయకుండా సన్యాసానికి పోయినాడు అనుకో, అక్కడ ముప్ప తిప్పలు పెడతాడు అందరినీ. ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు దాగిస్తారంటారు చూసారా. ప్రశాంతంగానే ఉండడు సన్యాసి అంటే. ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా, ఎంత నిర్మలంగా ఉండాలి. ఇవన్నీ చేయకుండా అక్కడికి పోయి ఈ సన్యాసం ఆశ్రమం తీసుకునేటప్పటికి గందరగోళం సృష్టిస్తాడు. కానీ ఏ వ్యక్తి అయితే కర్మయోగం చేస్తాడో, రెండో లైన్ చూడండి, యోగయుక్త అంటే కర్మయోగయుక్త ముని బ్రహ్మ. ముని అందుకని సన్యాసం తీసుకొని దా ముంటే గడ్డం పెంచుకొని పెద్ద పెద్ద శిఖలు పెంచుకొని జుట్టు అంతా పెంచుకొని అలా పెంచుకుంటే సన్యాసం తీసుకుంటాం, అది గొప్ప కాదు పెద్ద. ఇతనే నిజంగా ముని, కర్మయోగం చేస్తున్నాడు గృహస్థాశ్రమంలో ఉండి, దేని మీద అభిమానం లేదు, తన యొక్క స్వధర్మాన్ని చేస్తున్నాడు, పిల్లల్ని పెంచుతున్నాడు, తీసుకొస్తున్నాడు, చూస్తున్నాడు, ఇల్లు వ్యవహారం చూసుకుంటున్నాడు, కానీ దేని మీద ఆశ లేదు. మునే కాదా, ముని మననం చేస్తుంటాడు. మననాత్ ముని. ముని ఏం చేస్తాడు, ఎప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉంటాడు. ఈ గృహస్థుడు ఏం చేస్తున్నాడు, అన్ని భగవంతుడికి అర్పణ చేస్తున్నాడు. కనుక నిజమైన ముని ఎవరిప్పుడు, గృహస్థుడు. ముని బ్రహ్మ, ముని విద్వత్ సన్యాసి అని అర్థం. విదుషాం ప్రియ ప్రియమాణ విద్వత్ సన్యాస మననాత్ ఈశ్వర స్వరూపం అస్య. ఎవరైతే ఈశ్వర స్వరూపం మననం చేస్తుంటారో, గృహస్థుడు చేస్తున్నాడు కదా, ముని. ముని బ్రహ్మ. బ్రహ్మ అంటే న్యాస ఇది బ్రహ్మ, బ్రహ్మ ఇది పర. సన్యాసమే బ్రహ్మ, బ్రహ్మమే పరము అని మునిర్ బ్రహ్మ. అటువంటి బ్రహ్మని ఈ గృహస్థాశ్రమంలో ఉన్న ముని జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ గృహస్థుడు బ్రహ్మని అచిరేణ అధిగచ్చతి. అచిరేణ అంటే త్వరగా, ఎక్కువ సమయం లేకుండానే అతి త్వరలో అధిగచ్చతి పొందుతాడు. బ్రహ్మ పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడు, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని పొందుతాడు గృహస్థుడు. అందుకని గృహస్థులకే ఓర్పు ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే అత్తగారిని, మామగారిని, పిల్లల్ని, మనవళ్ళని, మనవరాళ్ళని ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎంతో ఓర్పు ఉంటే తప్ప వాళ్ళందరినీ సంభాళించలేం. తెలుగులో అంటుంటారు కదా సంభాళించడం, తమిళమా సంభాళించడం అనేది, సంభాళిక్కిరదని తమిళం, తెలుగులో సంభాళించ అంటాం. అంటే ఏంటి, వీళ్ళందరినీ చూసుకుంటూ రావడానికి వచ్చేటప్పటికి ఎంత ఓర్పు ఉంటే వస్తుందండి. అచిరేణ అధిగచ్చతి. ఓర్పు ఉన్నవాడికే కదా మోక్షం వస్తుంది, ఓర్పు లేని వాడికే మోక్షం వస్తుంది. కనుక గృహస్థాశ్రమమే గొప్ప అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అచిరేణ అధిగచ్చతి, త్వరగా పొందుతాడు గృహస్థుడే. జనక మహారాజు త్వరగా పొందాడు మోక్షం. సన్యాసం తీసుకున్న వాళ్ళందరికీ మోక్షం వస్తుందని గ్యారంటీ లేదు. విశ్వామిత్రుడు ఉన్నాడు, కౌశికుడు ఉన్నాడు, వాళ్ళందరికీ ఎంత కోపమో తెలుసా, చాలా కోపం. దుర్వాసుడు, ఆయనకి కోపం. కోపాలు తాపాలు ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఓర్పు కావాలి, సహనం కావాలి మనిషికి. సన్యాసికి మొదటి ఆభరణం సహనం, ఓర్పు. కనుక ఇవన్నీ కూడా మనం పెంచుకుంటే మోక్షం వస్తుంది అని చెప్పి అచిరేణ అధిగచ్చతి బ్రహ్మ. ముని బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. అటువంటి బ్రహ్మస్థానాన్ని ఈ యొక్క గృహస్థుడు త్వరగా పొందుతాడు. కనుక బ్రహ్మచర్య ఆశ్రమ గృహస్థాశ్రమానికి మెట్టు, గృహస్థాశ్రమం సన్యాసాశ్రమానికి మెట్టు అన్నారు. తర్వాత శ్లోకం 7,
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే.
అందుకని ఎప్పుడైనా ఒంటరితనంగా ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఎవరు లేరు, అప్పుడు ఏమనుకోవాలి, అయ్యో ఎవరు లేరే అని అనుకోకూడదు. ఆహా అవకాశం ఇచ్చాడు భగవంతుడు సాధన చేయటానికి అని చెప్పి అనుకోవాలి. ఒంటరితనం ఫీల్ కాకూడదు, దాన్ని ఉపయోగించుకోవాలి మన సాధనానికి. చాలా మందికి ఒంటరితనంలో ఉంటే అయ్యో ఎవరు లేరే, ఏకాకిగా ఉన్నానే, శ్మశానంలాగా ఉన్నదే అంటుంటారు, ఆశ్రమంలాగా ఉన్నది. ఒకవేళ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు అనుకోండి ఒంటరిగా ఉండడానికి, చక్కగా ఉపయోగించుకొని సాధన చేయడానికి ఉపయోగించుకోవచ్చు కదా. అలా కాకుండా ఏం చేస్తాం మనం, ఫోన్లో మాట్లాడటం, వాళ్ళని పిలిచి ఎవరు లేరు మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్ళారు మీరు రండి కూర్చోండి అని చెప్పి కథలు కథలు చెప్పుకుంటూ ఆ కాసేపు ఆ అవకాశాన్ని ఆ 2 రోజులు 3 రోజులు సాధనకు ఉపయోగించుకోవచ్చు కదా. చాలా మంది ఏం చేస్తారండి, వీళ్ళన్నా బయటికి వెళ్తారు, ఎవరినన్నా పిలుస్తారు. ఏకాంతాన్ని, ఏకాంత స్థలం దొరికినప్పుడు, ఏకాంతంగా ఉండేటట్లు దొరికినప్పుడు చక్కగా నువ్వు సాధన చేయొచ్చు కదా. ఒంటరిగా ఉన్నాను, ఒంటరిని అయిపోయినాను, పిల్లలు ఉన్నారే కానీ దూరంగా ఉన్నారు, పిల్లలు చూడటం లేదు ఎందుకు బాధపడాలి. హాయిగా భగవంతుడు కోరుకున్నా రాదు ఏకాంతం కొంతమందికి, అయ్యా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు ఆశ్రమానికి అని చెప్పి జనం ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు అడగకుండానే నీకు ఏకాంతం వస్తే హాయిగా ఉపయోగించుకోవచ్చు కదా. కనుక ఏకాంతం అనేది అందరికీ దొరకదండి, అది ఎంత కోరుకున్నా కూడా దొరకదు, ఎంతో పుణ్యం ఉంటే కానీ దొరకదు. కనుక ఏకాంతంగా మనకు అవకాశం వచ్చినప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారంటే అది మంచిది అనుకో. భగవంతుడు వాళ్ళు నాకేమి చేయడం లేదు అనుకునే బదులుగా భగవంతుడు నాకు ఏకాంతాన్ని ఇచ్చి ఆయన చింతన చేయడం కోసం నాకు ఇలా ఇచ్చాడేమోనే అనుకోవచ్చుగా. అందుకని ప్లస్ పాయింట్ చూడాలి ఎప్పుడు కూడా. అంతేగాని ఏముంది ఇంత పిల్లల్ని కానీ ఒంటరిదాన్ని అయిపోయినాను, ఒంటరి వాడిని అయిపోయినాను, లేకపోతే మమ్మల్ని ఎవరు చూడటం లేదు, పిల్లలు పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవాలి పిల్లలు, పక్షికి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతుంది, అది ఎందుకు పట్టించుకుంటున్నదా తల్లిదండ్రిని. కాకి పిల్ల ఎగిరిపోతుంది, పక్షి పిల్ల ఎగిరిపోవడం లేదా, మన పిల్లలు మాత్రం మనల్ని పట్టుకొని చూసుకుంటూ ఉండాలట. చూసుకుంటే మరీ మంచిది, చూసుకోలేదనుకోండి అంతే, ఏముంది దానికి పెద్ద ప్రాబ్లం, భగవంతుడు ఉన్నాడు కదా చూసుకోవడానికి. అలా ఉండగలగాలి, అది నిజమైనటువంటి ధైర్యం, సన్యాసంతో కూడినటువంటి మనస్సు అని అర్థం. యోగయుక్తః ఇక్కడ నుంచి 7 శ్లోకం కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు. 7, 10, 11 శ్లోకాల్లో మళ్ళీ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఏం చెప్పారు దాని విషయాన్ని గుర్తు చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇందాక ఏం చెప్పారు, యోగ అయుక్తః ఆ వ్యక్తి మోక్షాన్ని పొందలేడన్నాడు, కర్మయోగం చేయకపోతే సన్యాసాశ్రమంలో ఉన్నా కూడా ప్రయోజనం లేదన్నాడు. అలా కాకుండా ఎవరైతే కర్మయోగం చేస్తారో, యోగయుక్తః నిష్కామ కర్మం చేస్తారో, విశుద్ధాత్మ, ఆత్మ అంటే మనస్సు అంతఃకరణం, విశుద్ధం అంటే శుద్ధమైనటువంటి అంతఃకరణము కలిగి ఉంటాడో కర్మయోగం చేస్తూ, అంటే నిష్కామంగా చెయ్యాలి కర్మలు. ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు పేరు ప్రతిష్ట అన్ని ఆశించి ధనం ఆశించి చేయకూడదు. అలా చెయ్యకుండా లేకుండా చేస్తే యోగయుక్తః అతని మనస్సు శుద్ధపడితే విశుద్ధాత్మ, విజితాత్మ ఇంద్రియం నిగ్రహించి అష్టాంగ యోగం ద్వారా నిగ్రహించి, విశుద్ధాత్మ అంటే కర్మయోగము చేసి నిష్కామంగా తన మనస్సును శుద్ధపరుచుకొని, విజితేంద్రియ అంటే అష్టాంగ యోగం ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాలు చేసి ఇంద్రియాలను నిగ్రహిస్తే, జితేంద్రియ విజితాత్మ అంటే మనస్సుని జయించినవాడు, శమః జితేంద్రియ అంటే దమః ఇంద్రియాలు నిగ్రహించినవాడు, సర్వభూతాత్మ భూతాత్మ అంటే అన్ని ఆత్మలయందు సర్వభూతానాం ఆత్మ భూతం ఆత్మ, నేను అన్ని నేను ఆత్మని అన్ని జీవరాశుల్లో కూడా ఆత్మరూపంలో ఉన్నాను. సర్వభూతాత్మ భూతాత్మ అన్ని జీవరాశులయందు ఆత్మ ఉన్నది. సర్వభూతాత్మ భూత ఆత్మ నేను ఆత్మరూపంలో అందరిలో ఉన్నాను అని అర్థం. తెలుసుకుంటాడు ఆ విషయాన్ని. సర్వభూతాత్మ భూతాత్మ నేను ఆత్మని అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు అందరిలో ఏమిటండి ఉన్నది? ఆత్మ. ఈ విషయాన్ని తెలుసుకునే భాగ్యం కలుగుతుంది ఆ వ్యక్తికి. ఎవరికి? ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహిస్తాడో మనసు శుద్ధం చేసుకుంటాడో అలా చేసుకున్న వ్యక్తికి మనస్సుని జయించి ఇంద్రియాలను జయించి మనస్సుని మలినాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అందరిలో ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ నేనే, నా ఆత్మస్వరూపమే అందులో ఉన్నదని తెలుసుకుంటాడు అర్జున అంటున్నాడు. అవి పోగొట్టుకోకుండా నేను ఎన్ని గంటలు చదివినా కూడా ఏం ప్రయోజనం లేదు. అందుకని అహంకారం పోవాలి మనిషిలో. అహంకారం పోతేనే మమకారం పోతుంది. కానీ అవి వదిలిపెట్టకుండా వేషం వేసుకుంటే ఏం ప్రయోజనం? అహంకారం మమకారం వదిలిపెట్టడం తేలిక కాదు. వస్త్రం కలర్ మార్చుకోవచ్చు, ఈ వస్త్రం తీసేసి ఇంకొక వస్త్రం వేసుకుంటాం. కానీ మనస్సులో ఉన్న అహంకారాన్ని ద్వేషాన్ని అవతల వాళ్ళంటే చులకన భావం నిందించడం ఇవన్నీ పోనప్పుడు ఏం ప్రయోజనం? కనుక విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ యోగయుక్త ఇలా అయిన వాడికి బ్రహ్మభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అతను ఈ సమాజంలో ఉంటూ కుటుంబంలో ఉంటున్నప్పటికీ కూడా ఎటువంటి బాధ ఉండదు అతనికి. కుర్వన్నపి అంటే కర్మలు చేస్తున్నప్పటికీ నలిప్యతే అతనికి ఈ యొక్క సంసార సంచిత ఆగామి కర్మలు అంటవు. నలిప్యతే ఎటువంటి పుణ్యపాపాలు అతన్ని అంటవు. నలిప్యతే అంటే బంధింపబడడు అని అర్థం. ఎంత చక్కగా ఉంది చూసారా విషయం. ఒక్కసారి చదివితే అర్థమయ్యేది కాదండి ఇది. మళ్ళా మళ్ళా చదవాలి, చూసి 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 విని 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 జీర్ణం చేసుకోవాలి మనిషి. చేసుకొని దానికి తగినట్లుగా జీవించాలి. అప్పుడు నిజమైన సన్యాసనం అంటే అప్పుడే నిజమైన మోక్షం. తర్వాత చూస్తాం మిగతా శ్లోకాలు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.